ఇకెక్కిన సర్వనాశనము కాదా దత్తదేవా నమః. దత్తాత్రేయుడి యొక్క ఈ బోధ విని ఆయనకు నమస్కారం చేసి శిష్యుడు అన్నట్ట. ఏ పరిస్థితులలోనూ కమలాదేవి లక్ష్మీదేవి ఈ పైకి వెళ్ళకూడదు, వెడితే ఏమవుతుంది, సర్వనాశనం అయిపోతుంది, భ్రష్టుడైపోతాడు వాడు. కాబట్టి ఐశ్వర్యం తలకెక్కిందిరా వీడికి అంటాం. కాబట్టి మానవుడు ఐశ్వర్యం తల మీద కెక్కించుకునేటటువంటి ఘోరమైన తప్పు ఎప్పుడూ చేయకూడదు. డబ్బుని నెత్తి మీద కెక్కించుకోకూడదు. డబ్బుని ఎలాగో ఎక్కించుకోవట్లేదు కలికాలంలో, కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఉపన్యాసానికి వచ్చిన తర్వాత నా కళ్ళ ముందు కనపడుతున్నారు పాప ఒకళ్ళిద్దరు, ఇలా నెత్తిమే చేతులు పెట్టుకుని గోక్కుంటూ ఉంటారు. చాలా ప్రమాదం. ఈ స్థానం దాటి వేళ్ళు అస్తమాటు పైకి పానివ్వకండి. మీకు ఒక రహస్యం చెప్పారు ఇక్కడ, మాకు దురద పెడుతుందండి గోక్కోకి ఏం చేయమండి అని. బాను గోక్కోవలసి వస్తే ఇలా పెట్టి గోక్కోవాలటండి, అంతేకాని వేళ్ళ అంచులతో మాత్రం గోక్కోకూడదట, లేదంటే పాకెట్లు కూమ్స్ అమ్ముతారు 2 రూపాయలకో రూపాయికో. మీరు 2 కొనుక్కోండి, నాకు 2 ఇవ్వండి, అందరం దురదేస్తే దాంతో గోక్కుందాం తప్ప పొరపాటును కూడా చేత్తో గోక్కోవద్దు. పూర్వకాలంలో గోక్కోవడానికి కొమ్ము దువ్వెన అని ఎంత ఉండేదట, పురాణంలో చెప్పాడు. పరీక్షన్ మహారాజు గారికి దురద వేస్తే గోక్కోవడం కోసం అని చెప్పి మంత్రులు అది తయారు చేసి ఇచ్చారట ఆయనకి బోధ చేస్తూ. అగ్ని పురాణంలో చెప్పాడు ఈ విషయాన్ని. అయ్యా మహారాజా, మీరు దురద వేస్తే కిరీటం తీసి ఇలా గోకారు, అది మీకు ప్రమాదం తెచ్చిపెడుతోంది తొందరలో, ఇక మీద చేయకండి బాబు, ఇదిగో ఈ కొమ్ము దువ్వెన తీసుకోండి అని అందించారట మంత్రులు. సరే తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, ఈయన గారు వేటకెళ్ళాడు, ఈ ఒక్కసారి గోక్కున్న ప్రభావంతో కలి పురుషుడిని ఎత్తికెక్కేశాడు, దాంతో ఇంతటి వాడికి కూడా ఆయుద్ధయం క్షీణించింది. కాబట్టి సర్వనాశనత్వాన్ని కలిపురుషుడు కలిగిస్తాడు, తద్వారా కలిపురుషుడు లోపలికి ప్రవేశిస్తాడట. కలిపురుషుడికిటండి ఈ తలమేంచి కిందకి వెళ్ళడం చాలా తేలికట, కాళ్ళల్లోంచి పైకి వెళ్ళడం కంటే కూడా. అందుకనే ఎప్పుడు ఎవడు నెత్తిమీద చేతులు పెట్టుకుంటాడా, ఇతరులు నెత్తిమీద చేయి పెడతాడా అని చూస్తారట. అంచేతను సాధ్యమైనంత వరకు ఈలా చేసేటటువంటి వాళ్ళను కూడా కలిపురుషుడు ఆవహిస్తాడు. ఆ తరువాత మరొక విషయాన్ని చెప్పాట. యత్ర శుభకార్యాణి నిర్వర్తంతే, ఎక్కడైతే పురాణ కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడ కుంకుమ పూజలు మొదలైనవి జరుగుతూ ఉంటాయో, ఎక్కడ ఉత్తమమైన గోష్ఠి జరుగుతూ ఉంటుందో అటువంటి చోటకి కొంతమంది చేరి సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు మధ్య మధ్యలో. హాయ్ బాబోయ్, ఇక్కడ ఉపన్యాసం మంచి స్మూట్గా జరుగుతూ ఉంటే బయట నుంచి అప్పుడే వచ్చి నన్ను మీరు కనిపించలేదేటండి అంటే ఇక్కడికి వచ్చే కబోలది గుర్తుకొచ్చింది. ఎవడు ఇలాంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు జరిగేటటువంటి చోటికి వచ్చి ఆ వినేటటువంటి వాళ్ళ యొక్క దృష్టి మరల్చి పనికి మాలినటువంటి కబుర్లతోటి కాలక్షేపం చేస్తాడో అటువంటి వాళ్ళ దగ్గర కలిపురుషుడు చేరతాట. కాబట్టి సద్గోష్ఠిని ఏ పరిస్థితులలోనూ పక్కవాడిని పొడిచి వాడితో కబుర్లు చెప్పి వ్యర్థం చెయ్యరాదు. అలా చేసేటటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి కలిదోషాలకు గురవుతారట. మరొక విషయం చెప్పాడు. అల్పాచ్యమాన కార్యక్రమాలకు వెళ్ళిన తర్వాత, సరే అల్పాచ్యమానం గురించే చెప్పిన తర్వాత అధికం గురించి చెప్పక్కర్లా వేరే మీకు. మూత్ర విసర్జనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి కానీ ఇటువంటి పందెళ్లలోకి కానీ దేవాలయాల్లో దర్శనాలకు కానీ వెళ్ళకూడదు. ఎవడైనా ఈ మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళనం చేసి ఆచమనం చేసి 3 సార్లు నెత్తి మీద నీళ్లు చల్లుకోకుండా ఇలాంటి కార్యక్రమాలకు వస్తే వాడు ఎప్పుడొస్తాడా పందిట్లోంచి వాడిని రెడీగా పట్టేసుకుందాం రెడీ అనుకుంటూ బయట కాసు కూర్చుంటాడట కలిపురుషుడు. మీకు రహస్యం చెబుతా, ఎవడైనా అనారోగ్యంతో ఉంటే కాళ్ళు కడుక్కోకూడదు అనుకోండి, చాలా చలిజ్వరంతో ఉన్నాడు, చన్నీళ్ళు తగిలితే ప్రాణం పోతుంది వీడికి. అటువంటి వాడు ఇన్ని నీళ్లు చుక్క తీసుకుని బొటన వేళ్ళు కాళ్ళు 2 తడుపుకుని ఇన్నే ఇన్ని నీళ్లు చుక్కలు ఇలా నోట్లో చిలకరించుకుంటే ఆచమనం చేసిన ఫలితం వస్తుంది, ఆ దోషం పోతుంది వాడికి, అనారోగ్యంతో తీవ్రంగా బాధపడేవాడికి. లేనివారు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లను 3 సార్లు నెత్తి మీద చిలకరించుకోవాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఇలా చిలకరించుకుంటే ఆచమనం చేసిన ఫలితం వాడికి వస్తుంది. ఆచమనం అంటే నోట్లోకి తీసుకోకర్లే ఇక్కడ. అలాంటి వాడి కలిదోషాన్ని పొందడు. అలా చేస్తే ఈ కలి యొక్క వచ్చేటటువంటి దోషాలు నశిస్తూ ఉంటాయట. ఆ తరువాత మరొక విషయాన్ని చెప్పాడు. కొంతమంది కాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కానీ భోజనాలకు వెళ్ళేటప్పుడు కానీ కడుక్కోకుండా ఏదో ఒక ఆహార పదార్థం తీసుకుంటారు. ఇప్పుడు కలికాలం కదా, సుస్పష్టంగా చెప్పాడు కలవు. ఈ కలికాలంలో చేసేటటువంటి విషయాన్ని నిలబడి మూత్ర విసర్జన చేస్తారట ఈ కలికాలంలో. ఇలా చేసేటటువంటి వాడు చాలా దోషాన్ని పొందుతాడట. ఇలాంటి వాళ్ళని కలిపురుషుడు పట్టుకుంటాడట. భయంకరమైన దోషం ఇది. ఏంటండి బాబు మీరు ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నట్టు చెప్పక తప్పదు. మీకు విషయాన్ని వివరించాలి కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత భవిష్యత్ పురాణంలో ఏం చెప్పాడో చెప్పాలి కనుక. ఎవడు నిలబడి మూత్ర విసర్జనం చేస్తాడో అటువంటి వాడు కలిపురుషుడు యొక్క దోషానికి గురవుతాడు. ఇలా విసర్జనం చేసిన తర్వాత కళ్యాణ మండపంలో ఎక్కడో పెళ్ళవుతోంది, అక్కడికి వెళ్ళాలి. కాళ్ళు కడుక్కోవడం లేదు, ఏం లేదు, బూట్లు వేసుకుంటాడు, అలాగే వెళ్ళిపోయి ఆ బూట్లతో భోంచేస్తాడు. అటువంటి వాడిని 6 కల్పముల పాటు కలిపురుషుడు పట్టి పీడిస్తాడట. ఈ 6 కల్పాల్లోనూ వీడి కష్టాలే వీడికి. కాబట్టి ఏ ఆహార పదార్థమైనా తీసుకునే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి. అయ్యా 5-6 రోజులు రైల్లో ప్రయాణం చేస్తున్నాం, ట్యాంకులోంచి నీళ్లు రావడంలా కాళ్ళు కడుక్కోవడానికి కుదరకపోతే అస్సలు నీరు దొరకల, ఏం చెయ్యాలి? అప్పుడు ఏం చెయ్యాలి అంటే మనం కూడా పట్టుకెళ్ళేటటువంటి మంచినీళ్ళు తాగడానికి ఉంచుకుంటున్నాం కదా ఎన్నో ఎన్నో, ఆ నీళ్లు 3 సార్లు తీసుకుని నెత్తి మీద చల్లుకొని సర్వం కల్విదం బ్రహ్మ, ఏమిటి, ఓం సర్వం కల్విదం బ్రహ్మ అనే మంత్రంతో 3 సార్లు నెత్తి మీద చల్లుకుంటే వీడు స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. తాగడానికి కూడా మంచినీళ్ళు లేకుండా ఏం వెళ్ళడంలా వీడు. కాబట్టి ఎంతో ఎంతో నీళ్లు కూడా అట్టే పెట్టుకుని నెత్తి మీద చల్లుకుని ఈ దోషాన్ని నివారించు చేసుకుని మాత్రమే వీడు తరువాత భోజన పదార్థాలు సేకరించాలి. అలా కాకుండా గనక వీడు భోజనం కనుక చేసేసినట్టయితే ఈ భోజనం చేసినటువంటి ఫలితం వల్ల రాబోయేటటువంటి జన్మల్లో తిండికి కూడా నోచుకోకుండా ఎన్నో కష్టాలు పడిపోతూ ఉంటాడట. వాడు తిండి లేక మరణించాడంటే ఇదిగో ఇలాంటి దోషాలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే అన్నిటిలోకి పరమ బ్రహ్మ పదార్థం అన్నమాట. అన్నం బ్రహ్మేతివ్య జానాత్ అని ఉపనిషత్తు చెబుతోంది. అన్నం పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపాన్ని అంటాలి అంటే వీడు శుచి అయి ఉండాలి, నిత్య శుచి అయి ఉండాలి. ఇలా శుచిత్వం లేకుండా అశుచిదిగా కనపడింది కదా అని చెప్పి శుభ్రంగా మెక్కేస్తే ఈ దోషాలు వస్తాయి. కాబట్టే పూర్వం మన ఇంటికి ఎవరైనా వస్తే అయ్యా కాళ్ళు కడుక్కోండి అనేవారు. ఇప్పుడు వీడి ఇంట్లోకి వస్తే వీడికి కాఫీ ఇవ్వాలేమో లేనిపోని గొడవ అని చెప్పేసి గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడిస్తున్నాం, లేదా అడుగు పెట్టిన తర్వాత అయ్యా ఆ భోజనం టైం కదా లోపలికి వీడి భోజనం చెయ్యాలి, ఆ వచ్చినటువంటి వాడి భోజనానికి రమ్మనాలేమోనని తొందర తొందరగా మాట్లాడేసి రేపు కలుద్దామండి అంటాం. సరే ఈ కలియుగంలో ఆర్థిక పరిస్థితుల వల్ల అలా చేసేవాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు, కానీ స్థితి బాగుండి కూడా ఇంటికి వచ్చిన వాడిని మాట వరుసకైనా కనీసం భోజనానికి రమ్మనాలి. తీరా మాట వరుసకైన తర్వాత వాడు భోజనం చేస్తామంటే చెయ్యమనాలి. భోజనం పెట్టకుండా పంపించడం, స్థితి బాగుండి ఆ పని చేస్తే ఆ దోషం చాలా భయంకరమైంది. సరే అది లేకపోయినా కనీసం ఇంటికి వచ్చినట్టు కాళ్ళైనా కడుక్కోమనండట. ఇంటికి వచ్చిన వాడిని పాద ప్రక్షాళనం చేసుకోమన్నటువంటి వాడికి 3 జన్మలలో మహారాజు యోగం పడుతుంది. ఇంటికి రాగానయ్యాక కాళ్ళు కడుక్కోండి లోపల కూర్చోండి అనాలి. అలా కడుక్కోమనకపోతే 2 రకాల నష్టం. ఒకటి, ఇంటికి వచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వనటువంటి దోషం పట్టుకుంటోంది. ఆతిథ్యం ఇవ్వడం అంటే కాళ్ళు కడుక్కోమన్నా ఆతిథ్యం ఇచ్చినట్టేట. రెండవది ఏమిటి దోషం అంటే ఈ వచ్చేవాడు దిక్కుమాలిన చోట్ల ఎన్నో తొక్కువస్తాడు. కొంతమంది కాళ్ళు ఇవాళ ఆ మధ్యన మా కుర్రవాళ్ళు 2 కుర్రాళ్ళు కాలేజీలో స్టూడెంట్స్ అన్నారు, అయ్యా ఐరన్ లెగ్గండి అని. ఇదిగో ఇలాంటి కాళ్ళతో వస్తూ ఉంటారు ఇళ్లలోకి. కాబట్టి ఈ పాదాలు కడుక్కోకుండా కొంపలో అడుగు పెడితే కొంప అపవిత్రం అయిపోతుంది. కాబట్టి ఏ గృహంలోకి కాళ్ళు కడుక్కోకుండా ఎవడైనా అడుగు పెట్టేస్తే ఆ వచ్చినటువంటి వాడి పాదస్పర్శ వల్లతో ఇల్లు అపవిత్రం అవుతుంది కనుక అందువల్లైనా వాడి కాళ్ళు కడుక్కోమందాం. ఇలా కాళ్ళు కడుక్కోమండం వల్ల వాడికి ఆతిథ్యం ఇచ్చిన పుణ్యం, మన ఇల్లు అపవిత్రం కాకుండా ఉండేటటువంటి భాగ్యం రెండూ దక్కుతాయి. కాబట్టి ఇంటికి వచ్చిన వాడికి ట్యాపులు ఉన్నాయి కనుక అయ్యా కాళ్ళు కడుక్కోండి అని ఓ చెంబుతో నీళ్ళు ఇవ్వడం కానీ ట్యాప్ చూపించడం కానీ చెయ్యాలి. ఇలా చెయ్యని వాడిని కూడా కలి పురుషుడు పట్టుకుంటాట. ఎవడు ఇంటి ముందుకొచ్చి మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వకుండా పంపుతాడు అటువంటి వాడిని కలి పురుషుడు పట్టుకుంటాడు. మంచినీటిని అయ్యా మంచినీళ్లు తాగుతారా అని ఎవడైనా అడిగాడో వాడిని తక్షణం పట్టుకుంటాడు కలి పురుషుడు. ఇంటికి వచ్చిన వాడిని మంచినీళ్ళు తాగుతారా అని అడగకూడదు. అలా అడిగిన వాడిని ఇంట్లో ఉపాసకులు మంచినీళ్ళు తాగరు. రాగానే గ్లాసు పట్టుకొచ్చి అక్కడ మంచినీళ్ళు పెట్టాలి. మంచినీళ్ళకు లోటు ఏంటండి? ఏ ఆ మాత్రం గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేరా? కాబట్టి మంచినీళ్ళు తాగుతారా అనే మాట మాత్రం అనకూడదు. ఇదొకటి కలిపురుషుడు చెప్పినటువంటి వాడందరి పట్టేసుకునేటటువంటి దానిలో ముఖ్యమైనటువంటి లక్షణమట. తరువాత ప్రియవాక్య ప్రధానేన సర్వే వశ్యంతి జంతవః మృదూక్తి క్రియాలేన వచనే కా దరిద్రత. మంచి మాటలు మాట్లాడితే కుక్కల దగ్గర నుంచి ప్రతి జంతువు మన ఇంట్లో వశమైపోతుంది. మన మాట ఎందుకు వింటోంది ఒక కుక్క? ఒక చిలుక ఎందుకు వింటోంది? ఒక దూడ మన ఇళ్లలో మాటలు ఎందుకు వింటోంది అంటే మంచిగా మాట్లాడుతున్నాం గనక, ప్రేమగా పలుకుతున్నాం గనక. కఠినమైన పలుకులు పలకూడదు. పక్కవాడు పొడిచి గిల్లాడు కదా అని చెప్పేసి మనం ఆగ్రహించి కఠినమైనటువంటి మాటలు ఎవడి మీద ఉపయోగించకూడదు. ఇతరులను వ్యక్తిగతమైన దూషణ చెయ్యరాదు. అలా చేసినటువంటి వాడు ఈ కలిపురుషుడి యొక్క ప్రభావానికి లోతవుతాడు. కాబట్టి సమస్త ప్రాణులను కూడా మంచి మాటలతో వశం చేసుకునే శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు. డబ్బులు దానం చేయడానికి నువ్వు జమీందారు కాకపోవచ్చు, భోజనం పెట్టడానికి నీ ఇంట్లో సంపదలు లేకపోవచ్చు, లేదా ఇంకేవేవో పనులు నువ్వు చెయ్యలేకపోవచ్చు. వచనే కాదరిద్రత, మాట్లాడడానికి నీకు దారిద్ర్యం వచ్చిందిరా. నువ్వు మోగాడు అయితే ఓ పక్కన పెట్టు, మోగవాడివి కానప్పుడు వచనే అంటే మాటకి కాదరిద్రత, నీకేం దరిద్రం వచ్చి పడింది అన్నాడు వేదవ్యాసుల వారు. నీకేం దరిద్రం రా మాట్లాడడానికి? మంచి మాటలతో ఇంటికి వచ్చిన వాణ్ణి, లేక దారిలో కనిపించిన వాణ్ణి, ప్రియమైన మృదువైన ఆమ్ర రసంతో సమానమైన, మామిడి పండుతో రసంతో సమానమైనటువంటి పలుకులతో ప్రేమగా ఆదరించాలి. ఆదరించేటప్పుడు మళ్ళీ విషం పెట్టుకుని పైకి మాత్రం ప్రేమ మాటలు మాట్లాడకూడదు. టచ్ చెప్పాడు, నీ మనస్సులో ఏముందో అది మాట్లాడు. అంతేగాని ఈయన పురాణంలో చెప్పారు గనక ప్రేమగా మాట్లాడదాం, బయటికి వెళ్ళాక మాత్రం వీడి దొంపదగ వీడు నీ నాశనం చేసేద్దామని మాత్రం అనుకోకూడదు. మనస్సులో ఏదైతే వస్తుందో దాన్ని పవిత్రం చేసుకుని చక్కగా ప్రేమగా మాట్లాడాలి. కాబట్టి ప్రియవాక్యములు పలికేటటువంటి వాళ్ళను కూడా కలిపురుషుడు పట్టుకోట. శక్తి ఉండి జ్ఞాని అయినటువంటి వాడు నీ ఇంటికి వచ్చి సహాయం అడిగితే చెయ్యగలిగి ఉండి సహాయం చేయకుండా తిరస్కరిస్తే అటువంటి వాడిని కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. ఎవడైతే శక్తి కలిగి కూడా జ్ఞానులకు పుణ్యాత్ములకు మహాత్ములకు పండితులకు సహాయం చేయడో అటువంటి వాడు రాజయక్ష్మము అనే రోగానికి గురవుతాటండి. అంటే క్షయరోగం అంటాం, ఇప్పుడు మనం చెప్పాలంటే టీబీ, ఇటువంటి టీబీ రోగానికి గురవుతాట. కాబట్టి శక్తి కలిగిన వాడు అలా చెయ్యాలి. చేయలేకపోతే ఏ కారణం చేత చేయలేకపోతున్నాడో సహేతుకమైన కారణాన్ని కూడా చెప్పగలిగి ఉండాలట. ఇలా చేయలేని వాడిని కూడా ఈ కలిపురుషుడు పట్టుకుంటాట. తరువాత ఎవడు గోవును హింసిస్తాడో వాణ్ణి ఈ కలిపురుషుడు పట్టుకుంటాడు. కలిపురుషుడు ఎవడిని పట్టుకుంటాడో దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో క్రమేపీ తెలుసుకుంటూ పెడతాం అన్నమాట మనం. ఇందులో ఉండేది చాలా విచిత్రమైనది ఈ పురాణం. పురాణాల్లో ఉన్న సత్యాన్ని కఠోరంగా చెప్పి ఇందులోంచి ఎలా బయటపడచ్చో కూడా చెప్పింది ఈ పురాణం. కేవలం కష్టాలే చెప్పడంలా, మీరు ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆ దోషాలలోంచి నివర్తింపబడచ్చు అని కూడా ఈ భవిష్యత్ పురాణం చెప్పింది. ఇవాళప్పుడే మనం 4వ రోజు బుధవారం ప్రారంభించాం, గురువారం చెప్పకూడదు కనుక ఆపేశాం, శుక్ర ఇవాళ మందవారం, మళ్ళీ రేపు కూడా ఇలాగే 6:30 అయ్యేసరికి షార్ప్గా మనం మొదలు పెడుతున్నాం. 7:30 దాకా ఈ కార్యక్రమం మొదలెడుతుంది. ఇంకా నేను మీకు సమయం సరిపోదేమోనని 6:25కి ప్రార్థన మొదలెట్టి ప్రార్థన 6:30 అయ్యేసరికి పూర్తి చేసి 6:30కి టెన్షన్గా ఉపన్యాసంలోకి వెళ్ళాం. ఎందుకంటే ఆప్తులైన వాళ్ళు అన్నారు, ఒక గంట కాలానికి తక్కువ చెబితే మాకు విన్న తృప్తి కలగడం లేదు బాబు, అంచేత మీరు మమ్మల్ని అనుగ్రహించండి అని. వారు నన్ను అనుగ్రహించారు. ఇంతటి మహత్తరమైనటువంటి పురాణం మనం చెప్పుకుంటున్నాం. ఇందులో విశేషాలు అర్థం చేసుకుని కలి ప్రభావానికి లోను కాకుండా జరిగేటటువంటి కడగంటలతో అతి భయంకరంగా ఉందండి కాలం. చెప్పాడు, అందులో చెప్పిన ప్రకారం చూస్తే శరీరం గగురు పొడుస్తుంది, మనం భయకంపితులం అవుతాం. కానీ భయం పొందవలసిన అవసరం లేకుండా దాని యొక్క నివర్తన మార్గాన్ని కూడా చెప్పారు. అవి తెలుసుకుని మనందరం ధన్యాత్ములం అవుదాం. మీరు విని మీరు మీకు చెప్పే భాగ్యం కలిగించి నాకు, మనందరికీ ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి అంబికావారు, అందరూ కూడా సుఖాన్ని పొందుదాంగాక. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి. రేపు సాయంకాలం ఈ భవిష్యత్ పురాణమైన తక్షణమే మరొక మహత్తరం భువన విజయం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, అది కూడా చూడండి. అంతవరకు హరి ఓం తత్సత్.